ಲೋಕಾಯ ಸಹಸ್ರ ಸಮಮಾಸತ. ದೇವತಲು ನಿರಂತರಂ ನಿವಸించే ಈ ದಿವ್ಯಾರಣ್ಯంలో 88,000 మంది ఋషులు శరీరముతో స్వర్గమునకు వెళ్లడం కోసం 1,000 సంవత్సరములు యజ్ఞం చేశారు. సహస్ర సమం ఆసత అంటే 1,000 ఏళ్ళు యజ్ఞం చేశారు. ఆ 1,000 ఏళ్ళు యజ్ఞం ఎలా చేశారో తెలుసా? తెల్లవారుజామున లేచి గోమతిలో స్నానం చేసి అనుష్ఠానం పూర్తి చేసి పొద్దుట యజ్ఞం చేసుకుని మధ్యాహ్నం పూట పితృదేవతలకి తర్పణాలు ఇచ్చుకుని యథాశక్తిగా ఆ తర్వాత 2-3 దుంపలు తినేవారట. కందమూలాలు అంటే భూమిలో పండేటటువంటి చిలగడ దుంపలు, ఏవో రకరకాల కాయలు, కేవలం భూమిలో పండే కందమూలాలు అవి 2 లేక 3 తిని ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకి పురాణం మొదలెట్టేవారు. ఎవడన్నా అన్నం తిన్నాక అన్నం తినక్కర్లా, కాస్తంత ఉప్మా గట్టిగా పెడితే కడుపులో వచ్చి ఉపన్యాసంలోనే ఇలా తలకాయ ఊపేవాడు ఒకడు, ఇలా ఊపేవాడు ఒకడు ఉంటాడు. అటువంటిది మధ్యాహ్నం యజ్ఞాలు పూర్తయ్యి 1 గంటకి పురాణము వినడం మొదలు పెడితే సాయంకాలం సూర్యుడు అస్తమించేదాకా వినేవారు. అప్పుడు అస్తమయ సమయంలో మళ్లీ స్నానం చేసేవారు, సంధ్యావందనం చేసుకునేవారు, ఏదో కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. అలా 1,000 ఏళ్ళు యజ్ఞం చేశారు వాళ్ళు, 1,000 ఏళ్ళు పురాణాలు విన్నారు వాళ్ళు. ఆ 1,000 ఏళ్ళు వాళ్ళ అదృష్టం ఏమిటంటే సూతుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు, వేదవ్యాసునికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు. ఆయన వ్యాసుడికి చాలా మంది శిష్యులు ఉన్నారు, గాని ఈ సూత మహర్షి అంత గొప్ప ఇష్టుడైన శిష్యుడు మరొకడు లేడు. ఎందుకంటే సూతుడికి గురుభక్తి ఎక్కువ, గురువుగారి కాళ్లు పట్టి పట్టి సేవ చేసి ఆయన ద్వారా 18 పురాణాలు నేర్చుకున్నాడు. వేదవ్యాసుల వారు మనల్ని అనుగ్రహించడం కోసం మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములని పేరు కలిగిన 18 పురాణాలు ఇచ్చాడు. ఆ 18 పురాణాలు ఇక్కడే చెప్పాడు సూత మహర్షి. ఆ స్థలానికి రేపు ఉదయం మిమ్మల్ని ద్వాదశి ఘడియల్లో తీసుకెడతాను. అద్భుతమైన దివ్యస్థలం అది. ఆ స్థలంలో 18 పురాణాలు వాళ్ళు ఇలా మధ్యాహ్నం పూట వినేవారు, 1,000 ఏళ్ళు విన్నారట, ఓపికగా విన్నారు. ఆ మహర్షులలో చాలామంది వాళ్ళు స్వయంగా చదువుకున్న పండితులైనా పెద్దల ద్వారా వినాలి కాబట్టి విన్నవాళ్ళు కొందరున్నారు. అంటే ఇతరులకు పురాణము చెప్పేంత పండితులు కూడా ఉన్నారు. అందులో ఒక రోజున సూత మహర్షి చెప్పాడు, యాత్రలు భూమండలంలో ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరవలసింది. అసలు యాత్ర ఏదో ఒకటి చేయకపోతే వాడు తరించడు. భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా సరే అది సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడైనా రాముడైనా ఇంకొకడైనా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక క్షేత్రానికి వెళ్లి తీర్థయాత్రలు చేసి అప్పుడు మాత్రమే తరించాలి తప్ప తీర్థయాత్రలు చేయకపోతే మాత్రం వాడు ఎంత గొప్పవాడైనా తరించడు అని లోకానికి చాటారట మహాత్ములు. అందుకే ఒకసారి సూత మహర్షిని సౌనకాదులు అడిగారు, ఏమండి ఈ భూమండలంలో ఎన్నో తీర్థయాత్రలున్నాయి, నైమిషారణ్యం ఉంది, పుష్కరం ఉంది, కాశీ ఉంది, గయ ఉంది, ప్రయాగ ఉన్నది, ఇలా ఎన్నెన్నో క్షేత్రాలున్నాయి, ఈ క్షేత్రములలో యాత్ర చెయ్యాలంటే ఎలా మొదలుపెట్టి ఎలా చెయ్యాలో చెప్పండి. అసలు మొదట యాత్ర ఎలా మొదలు పెట్టాలి, ఏ క్షేత్రంతో మొదలు పెట్టాలంటే, అప్పుడు సూత మహర్షి వారికి మీకు గొప్ప కథ చెబుతున్నాను వినండి అని ఇప్పుడు చెప్పబోయే కథ చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ దేవీ భాగవతంలో 4వ స్కంధంలో 186వ పేజీలో ఉంటుంది. దేవీ భాగవతంలో 4వ స్కంధం అసలు గొప్ప కథ అన్నమాట, పరమ పవిత్రమైన కథ ఈ కథ. ఒకప్పుడు నరసింహావతారం పూర్తయిపోయాక ప్రహ్లాద కుమారుడు విష్ణుమూర్తికి నమస్కరించాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి ఆయన్ని నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాకేం వరాలున్నాయండి, నాకేమీ కోరికల్లో, నాకు సంసారం మీద వ్యామోహం లేదు, హాయిగా నీ సేవ చేసుకుంటూ నీ సన్నిధానంలో వైకుంఠంలో ఉండాలనుకుంటున్నానంటే నువ్వు కోరుకున్నా అప్పుడే వైకుంఠం రాదు నాయన, ప్రతివాడు పుట్టాక కొన్ని పనులు చెయ్యాలి, నీకప్పుడే వైకుంఠం ఇవ్వను, నువ్వు చిరంజీవులలో ఒకడివి. అసలు చిరంజీవి ఆయన, ఆ పేరు తర్వాత చాలామంది పెట్టేసుకుంటారు, కానీ చిరంజీవులలో ప్రహ్లాదుడు ఒకడు చాలా గొప్ప చిరంజీవి. నువ్వు పాతాళలోకానికి వెళ్ళు, పాతాళంలో రాక్షసుల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి శాఖలున్నాయి. రాక్షసులు అంటే అందరూ రాక్షసులే కాస్తమా, ఇప్పుడు మనుషులు అంటే మనందరం మనుషులైనా ఎన్ని కులాలు ఎన్ని మతాలు, మళ్ళీ ఇందులో ఎన్ని శాఖలు, అమ్మ బాబో మహాత్మ చెడ్డ శాఖలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఎవడిది వాడే మళ్ళీ. అలాగే రాక్షసుల్లో కూడా రాక్షసులు, దైత్యులు, దానవులు, అసురులు, కాలకటంకులు, దైతేయులు ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్లల్లో ప్రహ్లాదుడు దైత్యులకి రాదు. అదే ప్రహ్లాదుడు మనవుడు బలిచక్రవర్తి దానవులకు రాదు. కాబట్టి దైత్యులందరికీ నువ్వు రాజుగా ఉండి పాతాళలోకంలోనే ఉండి ఈ దైత్యుల్ని భూలోకానికి రానివ్వకుండా చేసి నారాయణ స్మరణ చేస్తూ కలియుగాంతం వరకు ఉండు. ఆ తర్వాత కలియుగం పూర్తయ్యాక నిన్ను శాశ్వతంగా వైకుంఠానికి పట్టుకుపోతాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అప్పటిదాకా నేను నీ నామస్మరణ చేస్తూ ఉండమంటే ఉంటాను, కానీ మళ్ళీ ఈ రాజరికం నాకెందుకు, ఈ పదవులు నాకు వద్దన్నట్ట. కాదు నాయన, నిరహంకారంగా పదవుల్ని నువ్వు స్వీకరించు, కోరుకోకు, కోరుకున్నా నేనివ్వను, కానీ నా అంతటా నేను ఇస్తే కాదనకూడదు. ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి గురువుల్ని కోరకూడదు, వారంతటా వారు ఏదైనా ఇస్తే కాదనకూడదు, ఇది శాస్త్రం. అందుకని నువ్వు మారు మాట్లాడకుండా పాతాళలోకానికి పో అంటే ప్రహ్లాదుడు ఆయన మాట కాదనలేక పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి కింద అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము అని ఆరు లోకాలున్నాయి. ఆఖరణ పాతాళం ఉన్నదన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈ భూలోకానికి కింద ఇంకా ఆరు లోకాలున్నాయి అడుగున. అవి వాటికి చూడాలని ఎవరికైనా కోరుకుంటే చక్రతీర్థంలో నేను చెప్పిన మధ్యలోకి వెళ్ళి దూకి కిందకి వెళ్ళిపోండి, ఇక మళ్ళీ పైకి రాకండి. ఇప్పుడొద్దు, నేను నాతో యాత్రకు వచ్చినప్పుడు కాకుండా నేను కాకుండా విడిగారండి. మళ్ళీ గురువుగారు పట్టుకెళ్లారు, ఆయనతో వెళ్ళి మురిగిపోయాడని నావెన కథలు పడతారు. కాబట్టి ఎవరికైనా ఈ పాతాళానికి వెళ్లాలంటే అందులోకి పడమన్నారు. అందుకని ఈ భూలోకాని కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు. ఇంక ఈ భూలోకానికి పైన ఎన్నున్నాయి, ఏడున్నాయి. అవేమిటనమాట, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు. అందుకే కింద ఆరు, పైన ఏడు, భూమితో కలిస్తే 14 లోకాలు. అందులో అట్టడుగునున్న పాతాళ లోకంలో ప్రహ్లాదుడు ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు చ్యవనుడు అని పేరు కలిగిన ఒక మహర్షి యాత్రలు చెయ్యాలనుకున్నాడు. ఆయన పేరేమిటి? చ్యవన మహర్షి. ఆయన పేరు ఈ మధ్యకాలంలో బాగా వ్యాప్తి చెందింది. ఎక్కడ చూసినా చ్యవన ప్రాష్య అంటున్నారే. వీటన్నిటికీ అసలు మూలకారకుడు ఆ మహర్షి అన్నమాట. ఆయన విష్ణుమూర్తికి మనుమడు స్వయాన. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద శ్రీవత్సమనే పుట్టుమత్స నుంచి ఒక మహాపురుషుడు పుట్టాడు. శ్రీవత్సము అని విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద ఒక పుట్టుమత్స ఉంటుంది. మీరు శ్రీమన్నారాయణుణ్ణి అప్పుడప్పుడు సినిమాల్లోనో పటాల్లోనో చూశారు కదా. ఆయనకి కుడివైపున ఈ వక్షస్థలం మీద ఇంత వెడల్పైన అరచేతి మందాన ఒక నల్లని మచ్చ ఉంటుంది, అందమైన మచ్చ. ఆ మచ్చకి శ్రీవత్సం అని పేరు. ఆ పుట్టుమచ్చనే సంస్కృతంలో లాంఛనం అని అంటారు. ఈ లాంఛనం నుంచి ఒక మహాపురుషుడు పుట్టాడు. ఆయనకే భృగు మహర్షి అని పేరు. ఆ తర్వాత భృగు మహర్షి బ్రహ్మగారి శరీరం నుంచి మళ్ళీ రెండోసారి పుట్టి బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. ఆ భృగు మహర్షి శ్రీవత్సం నుంచి పుట్టాడు గనక ఆయనకి శ్రీవత్స గోత్రం వచ్చిందనమాట. ఈ శ్రీవత్స గోత్రంలో మొట్టమొదట పుట్టినవాడు భృగువు. అక్కడి నుంచి ఆ భృగువు యొక్క వంశంలో భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని అని ఐదుగురు ప్రసిద్ధ పురుషులు పుట్టుకొచ్చారు. భార్గవుడు అనగా శుక్రాచార్యుడు, ఇది రెండోవాడు చ్యావన. ఈ చ్యవన మహర్షి అంటే ఈయన భృగు మహర్షి యొక్క కొడుకు. భృగువు యొక్క భార్య ఖ్యాతి. ఆ ఖ్యాతికి పుట్టినటువంటి వాడు చ్యవనుడంటే. ఆ తర్వాత ఆ వంశంలో ఆప్నువానుడని మరొక ఆయన పుట్టాడు. మరొక ఆయన ఔరవుడు పుట్టాడు. ఆ తర్వాత జామదగ్ని అంటే పరశురాముడు. ఈ పరశురాముడు కూడా ఆ గోత్రంలో పుట్టాడు. ఈ ఐదుగురు మహాత్ములు గనక శ్రీవత్స గోత్రానికి పంచార్షేయము, ఐదుగురు ఋషులు కలిగిన గోత్రమని పేరు వచ్చింది. ఆ వంశంలో పుట్టిన చ్యవన మహర్షి భార్య పేరు సుకన్య. చ్యవనుడు బాగా ముసలాడు. ఆయన భార్య సుకన్య మంచి పొడుచుది. ఆవిడ చూస్తే 16 రాజుగారి కూతురు, ఈయన చూస్తే ఒట్టి ముసలాయన. ఇదో విచిత్రం, సృష్టి యొక్క రహస్యం ఉందే. ఎప్పుడు భగవంతుడు ఎవరికి ఎవరిని అంటగడతాడో తెలియదు. పూర్వజన్మ సుకృతాలను బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క కాలంలో పురుషుడిగా స్త్రీగా పుట్టి కొంతకాలం భార్యాభర్తలుగా ఉండి టపేయల్ని శరీరం విడిచిపెడతారు. ఆ తర్వాత భార్య లేదు, భర్త లేదు. అందుకే దేవీ భాగవతం, భాగవతం, రామాయణంలో ఉత్తరకాండ ఈ మూడు ఏమంటున్నాయో తెలుసా? వారు వెర్రాడా, నేను, నా ఇల్లు, నా పెళ్ళ, నా బిడ్డలు, మా అమ్మ, మా నాన్న, మా కోడలు, మా కొడుకు, లేకపోతే మా చెల్లెలు, బావగారు, ఇవన్నీ ఉట్టి భ్రమ. ఎవరికి ఎవరితో సంబంధంలా. నిన్నటి వరకు ఫలానా ఆయన నీకు భర్త, ఇవాళ ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఎక్కడున్నాడో నీకేం తెలుసు? మా ఆయన లేకపోతే ఒక్కరోజు బతకలేనండి అంది ఒక ఆవిడ. ఆయన చచ్చిపోయిన తర్వాత రోజు 10 ఇడ్లీ తింటోంది ఇప్పుడు. ఎవరు ఎవరిని విడిచిపెడతారు? కాబట్టి ఇవన్నీ ఉట్టి భ్రమ, ఎవరికి ఎవరితో సంబంధం ఉండదు. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు, తాత్కాలికంగా మాత్రం ఒక చోట చేరుస్తాడట. అందుకని ఈ భవబంధాలని జ్ఞానులు పట్టించుకోరు, ఉన్నంతకాలమే బంధం అనమాట. అయ్యో అయ్యో అని చేతులు ఉచ్చుకుని చక్కగా దంపతులు ఇద్దరు దేవుల్లో దిగుతూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది చూడడానికి. ఈ ముచ్చట్లు ఎంతకాలం ఉంటాయో మనకి తెలియదు. ఆ ముచ్చట్లోంచి శాశ్వతమైన ముచ్చట్లలోకి వెళ్ళడానికి మాత్రం భగవంతుడు గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఒకప్పుడు చ్యవన మహర్షి భూలోకంలో ఈ నైమిషారణ్యంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేయగా చేయగా 1000 ఏళ్ళకి ఆయన గడ్డం బాగా పెరిగిపోయింది. తెల్లని గడ్డం, బవిరిగడ్డం పెరిగింది, జుట్టు తెల్లబడిపోయింది, ముసలాడైపోయాడు, చేతులలో వణికిపోయాయి, కళ్ళు లొట్టలు పోయాయి, అసలు కళ్ళు కనపడకుండా అయిపోయాడేకంగా అంత ముసలాడైపోయాడు. ఆయన మీద పుట్టలు పోసేసాయి. ఆ పుట్టలున్న స్థలంలోనే ఇప్పుడు మనకి పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది చూసారా, ఆ మర్రి చెట్టు ఇప్పుడు వెళ్ళేటప్పుడు హనుమాన్ గడికి వెళ్ళే రోడ్లో రేపు పొద్దున్న చూపిస్తాను మీకు, పెద్ద మర్రి చెట్టు ఉంది, దానికి పెద్ద హిస్టరీ ఉంది, ఆ కథ చెప్పడం కోసం చెబుతాను మీకు. అక్కడ చాలా పుట్టలు పోసాయి. ఆ పుట్టల్లో ఉండేవాడు పరమ పూజ్యుడైన చ్యవనుడు. ఆయన ఓం నమో నారాయణాయ అని జపం చేస్తూనే ఉండేవాట. ఒకప్పుడు నారాయణ మంత్రం, ఒక్కొక్కప్పుడు అమ్మవారి బీజం, క్లీం 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 అంటే కామరాజ బీజం, కోరిన కోరికలు తీర్చే బీజం, ఇది జపం చేసేవాడు ఆయన. ఓసారి ఏం జరిగింది, శర్యాతి అని ఒక మహారాజు ఉన్నాడు. శర్యాతి మహారాజు గారు అయోధ్యానగరాన్ని పరిపాలించేవాడు, ఇక్ష్వాకు వంశస్థుడు ఆయన. ఆయనకి చాలామంది కూతుళ్ళు ఉన్నారు. అందులో ఒక కూతురు పేరు సుకన్య, ఆవిడకి 16 ఏళ్ళు, చాలా అందగత్తె, తెల్లగా మిసమిసలాడిపోతూ ఉండేది. ఆవిడ తన తండ్రితో పాటు ఇక్కడి వేటకు వచ్చింది. మహారాజు గారు వేటాడడానికి ఆ రోజుల్లో క్రూర జంతువులు ఉండేవి, అందుకని క్రూర జంతువులు మనుషులు కూర జంతువులు కింద చేసుకుంటున్నాయని వేటాడడానికి వచ్చాడు ఆయన. ఒకప్పుడు అడిగారు నన్ను, పులికి మేకకి తేడా ఏమిటండి అని అవధానంలో అడిగారు. పులి క్రూర జంతువు, మేక కూర జంతువు. ఒక పులికే కాదు, మానవులకు కూడా చాలామందికి రోజు కూర జంతువే పాపం, దాని బతుకు ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ. అందువల్ల అది క్రూర జంతువుని వేటాడడం కోసం, తద్వారా ఈ కూర జంతువుల్ని రక్షించడానికి, మనలాంటి మానవుల్ని రక్షించడానికి వేటకు వచ్చేవారు పూర్వం మహారాజులు. వచ్చి ఈ సింహాలని పులుల్ని కొంత వేటాడి అడవికిలోకి లోపలికి గెంటేసేవారు. మహారాజు గారు వేటాడడానికి వచ్చిన సమయంలో ఆయన కూతురు సుకన్య, అప్పటి కేవలం 16 ఏళ్ళే చిన్నపిల్ల, చెలికత్తెలతో కలిసి అటు ఇటు ఆడుకుంటూ గోమతిలో స్నానం చేసింది. ఆ ఒడ్డు మీద పుట్ట కనపడింది. ఆ పుట్టలోంచి మిణుకు మిణుకుమంటూ కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతిని చూడగానే ఈ పుట్టలో ఏవో మణులు ఉన్నాయేమో అనుకుని ఒక ముళ్ళు పట్టుకొచ్చి ఆ ముళ్ళు పొడి చేసింది లోపలికి. ఆ లోపల తపస్సు చేసుకుంటున్నాడు చ్యవనుడు. చ్యవనుడి కళ్ళు లోపలికి వెళ్ళిపోయినా, పైనంతా ఇలాగ కనురెప్పలు మూసుకుపోయినా, తపస్సు చెయ్యటం వల్ల కళ్ళు మాత్రం రత్నాల్లాగా, సూర్యచంద్రుల్లాగా మెలమెలమెల మెరిసిపోతున్నాయి. అలా మెలమెల మెరిసిపోతున్నవి నిజానికి చ్యవనుడి కళ్ళు. పాప ఈ అమ్మాయి ఏమనుకుంది, ఇక్కడ ఏదో పొట్టుంది, పొట్టలో ఏవో మణులున్నాయేమో, ఏ పావులన్నా మణులు విడిచిపెట్టాయేమో అని అనుకుని పొడిచింది చిలిపిచనంతో. అప్పుడేమైంది, ఆ ముళ్ళు కళ్ళల్లో దిగి ఆయన కళ్ళు పోయాయి. అందులోంచి నెత్తురు బయటకు వచ్చి ఆయన పాపం ముసలాయన, అమ్మో నన్ను చంపేస్తున్నావు అన్నట్ట. ఈవిడికి భయం వేసి పారిపోయింది. పోనీ ఎవరికైనా చెప్పచ్చు కదా, చెప్పకుండా పారిపోయింది చిలిపితనంతో. అప్పుడు జరిగిందో తమాషా, ఈయనకి కళ్ళు పోగొట్టింది సుకన్య. వెంటనే మహారాజు గారికి, ఆయన పరివారంలో వారికి అందరికీ మలమూత్రాలు బిగుసుకుపోయాయి. అంటే ఏమిటి, మూత్రం అంతా నిండిపోతుంది కోశంలో, మూత్రకోశంలో, కానీ బయటికి రాదు. అది చాలా చావు యాత్ర అంటారు, దాన్ని చచ్చే చావు అంటే ఇదన్నమాట. మూత్రకోశము నిండా మూత్రం ఉంటుంది, బయటికి రాదు. అలాగే లోపలంతా మలం తయారైంది, బయటికి రాదు, బిగుసుకుపోయాయి. బయటికి రాకుండా ఎవడో సీలేసినట్టు అయిపోయింది పాపం. ఇంకా చూడండి, వీళ్ళు బావు అయిన మూత్రానికి వెళ్ళడం, అది రాకపోవటం, మలానికి వెళ్ళాలనుకోవడం, రాకపోవడం, దాంతో పట్టుబ్బిపోయి మహా చెడ్డబాధ పడిపోయారు. జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసినట్టుగా ప్రయాణం చేసిన మన వాళ్ళు చెప్పుకొచ్చారు, బాత్రూమ్కి వెళ్ళలేక మేము గిజగిజలాడిపోయామండి. నిజంగా పాపం సుకన్య శాపానికి గురి, సుకన్య వల్ల శాపానికి గురైన రాజుగారి పరివారం అలా బాధపడ్డారట ఆ రోజుల్లో. ఇప్పుడు రాజుగారికి అనుమానం వచ్చింది. అడవిలోకి వచ్చినప్పుడు బాగానే ఉన్నాం, హఠాత్తుగా మలమూత్రములు స్తంభించిపోయి ఇంత బాధ కలుగుతోంది, కారణమేమిటి అని. వెంటనే ఆయన అందరినీ అడిగాడు, ఏదో మనం మన వాళ్ళు ఎవరో తప్పు చేసుంటారు, పొరపాటు చేసుంటారు, అందుకే ఇంత కష్టం వచ్చింది, ఇక్కడికి వచ్చాక ఎవరైనా తప్పుడు పనులు చేశారా, చెయ్యరాని పనులు చేశారా అని అడిగితే ఆఖరి నా సుఖంజి వచ్చి, నాన్నగారు నేను ఇక్కడ ఒక పుట్ట కనపడితే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అందులో ముళ్ళుతో పొడిచానండి, అందులోంచి నెత్తురు వచ్చిందండి, ఎవరో ఏదో పలికినట్టు కూడా అయ్యిందండి, బహుశా అందులో ఎవరో ఉండి ఉంటారు, నేను కళ్ళు పోగొట్టానేమో నా నమ్మకం అండి అంది. కొంప ఉంచావమ్మా, నీకు చెబుదాం అనుకుని మర్చిపోయాను, ఆ పుట్టలో చవన మహర్షి ఉన్నాడు, భృగు వంశస్థుడు, విష్ణుమూర్తి యొక్క వంశంలో పుట్టిన మహాత్ముడు, ఆయన కళ్ళు పోగొట్టావు అందుకే మనకి కష్టం వచ్చిందని ఈయన పరుగు పరుగున తన కూతుర్ని భటుల్ని వెంట పెట్టుకుని ఆ పుట్ట తవ్వి చూస్తే లోపల ముసలాయన గడ్డం నెరిసిపోయేలా ఉన్నట్ట, ఆయనకి కళ్ళు పోయి నెత్తురు కారిపోయి గడ్డగట్టేసింది పాపం, చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, వడిలిపోయి అలా వడిలిపోయి ముసలివాడి చావడానికి సిద్ధంగా ఉన్న ఆయనకి ఉన్న కళ్ళు కూడా పోవడంతో హీనమైన కంఠస్వరంతో ఎవరైనా నన్ను రక్షించండోయ్ రక్షించండోయ్ అంటున్నాడు పాపం. అప్పుడు రాజుగారు కాళ్ళ మీద పడి